అలా పయనిస్తూ ఉండగా హఠాత్తుగా ఒక స్త్రీ ఏడుపులు వినిపించాయి వారికి. కుష్ఠువ్యాధితో మరణించే తన భర్తను బ్రతికించమని ఏడ్చి ఆమెకు అభయమిచ్చి బ్రహ్మంగారు కమండలోదకం చిలకరించగానే అతడు లేచి కూర్చున్నాడు. స్వామి ఆదేశం మేరకు కొలనులో మునిగిలేవగానే కుష్ఠువ్యాధి నయమైపోయింది. కడప నవాబు ఆతిథ్యము స్వీకరించి అతని కోరిక మేరకు చూడితో ఉన్న గుర్రపు గర్భమునున్న శిశువు మగదని, నుదుట మరియు నాలుగు కాళ్ల మీద తెల్లని పొడలు ఉంటాయని తెలిపి అతని సందేహము తీర్చుటకు గుర్రపు గర్భములోని శిశువును బయటకు రప్పించి అందరికీ చూపి తిరిగి గుర్రపు గర్భములోకి ప్రవేశపెట్టారు బ్రహ్మంగారు.
మట్టి బొమ్మ చేసి ప్రాణము పోసి భూమిపైకి పంపు బ్రహ్మతండ్రి, విష్ణు అవతారునకు గుర్రపు పోలిక చెప్పుటెంత తరచి చూడగాను.
తిరిగి కొద్ది నాళ్లకే సంచారము చేస్తూ నంద్యాల దగ్గరున్న దిగువ మెట్ట చేరగా అక్కడి విశ్వబ్రహ్మణుడు గర్వముతో స్వామివారిని తిరస్కరించాడు. దానితో స్వయముగా స్వామియే అతడి వద్దకు వెళ్ళి ఆతిథ్యముడుగగా కొలిమిలో కరుగుతున్న ఇనుపద్రవము దప్పికగా ఇచ్చాడు. చేతితో మూసను పట్టుకొని బ్రహ్మంగారు ఆ మరిగడు ద్రవాన్ని గటగటా త్రాగి అతడి అజ్ఞానాన్ని కరిగించి వేశారు. అచటి నుండి బయలుదేరి నంద్యాల చేరగా అక్కడి విశ్వబ్రాహ్మణ సంఘపు వారు స్వామివారి మహత్తు తెలుసుకొనలేక అవహేళన చేశారు. అంతట స్వామియే స్వయముగా కుల పెద్ద ఇంటికి పోయి ఆకలిచే అలమటించే వారికి ఇంతన్నము పెట్టించమని కోరారు. ఎంతన్నము కావాలని వారుడుగగా, ఎంతన్నమైనా తినగలడు ఆకలితో అలమటించే నా శిష్యుడు అని బదులిచ్చారు స్వామివారు. పుట్టెడు అన్నము తగిన కూరలు వండింపజేశారు. అంతట వీరబ్రహ్మంగారు ఆ రాసిపోసిన అన్నపు కుప్పలో నుండి పిడికెడు అన్నము తీసుకుని మిగిలినది శిష్యుడైన సైదులను భుజించమన్నాడు. అంతే సైదులు నోరు తెరిచి తెరవగానే అన్నము స్వయముగా అతని నోటిలోనికి పోయింది. ఇంకనూ ఆకలిని చిందులు త్రొక్కే సైదులను చూచి భయపడిన ఆ సంఘపు వారు స్వామిని శరణు వేడగా ఆయన తన చేతిలోని పిడికెడు అన్నాన్ని సైదులు నోటిలో వేసి శాంతింపజేశారు. శ్రీ వీరబ్రహ్మంగారు అహోబిల నరసింహస్వామిని సేవించి తిరిగి ప్రయాణం ఆరంభించారు. ప్రొద్దక్కుటచే ఒకచోట బండను లిపి భోజన ఏర్పాట్లు చేసిన శిష్యులు విస్తరాకులకై దగ్గరలో ఉన్న మర్రి చెట్టు నెక్కగా ఒకరి తరువాత ఒకరుగా అందరూ క్రింద పడిపోయారు. ఈ విషయము తెలుసుకున్న బ్రహ్మంగారు సైదులు చేతికి బెత్తమునిచ్చి, ఆ చెట్టుపై ఉన్నది ఒక బ్రహ్మరాక్షసి, అది నిన్ను మాయ చేయబోవును, నీవు లొంగక దాని జుట్టు పట్టి ఈడ్చుకొని రమ్మని పంపాను. గురువాజ్ఞ జవదాటని సైదులు అలాగే చేయగా ఆ రాక్షసి స్వామివారిని శరణు వేడి శాప విమోచనం కోరింది. అప్పుడు స్వామివారు, అమ్మా, ప్రస్తుతము నీవు ఈ రూపములోనే జీవహింస చేయక నివసించు, నా మనవరాలు శ్రీ ఈశ్వరి సంచారం చేయుచు వచ్చినప్పుడు నీకు ముక్తి దొరకునని తెలిపారు. తరువాత క్రింద పడిపోయిన శిష్యులంతా మామూలుగా లేచారు. కందిమల్లయ్య పల్లెలోని స్వామివారి గృహము నిత్య వేదాంత చర్చలతో వచ్చిపోయి భక్తులతో కళకళలాడుతోంది.
ఆర్తితోడ చేరిన ఏ ఒక్కరిని కాదని పంపుట లేదు, ఆకలంటూ వచ్చిన వారిని ఉత్తకడుపుతో పంపుటలేదు. దుష్టులనైనా ధూర్తులనైనా దండించుట అసలే లేదు. విశ్వకుటుంబం ఇదే అనేలా విలసిల్లెను బ్రహ్మంగారి మఠం.
గురువాజ్ఞ మీరని శిష్యుడు సైదులంటే అందరికీ ప్రాణం. సకల సద్గుణములను కలిగిన సైదులను అందరూ సిద్ధయ్య అని పిలవసాగారు. ఓ రోజు బ్రహ్మంగారు సిద్ధయ్యకు మానవ శరీరములోని ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ అనబడే 6 చక్రములను గురించి వివరిస్తుండగా చాటుగా విన్న కక్కయ్య అనే భక్తుడు ఇంటికెళ్ళి తన భార్య శరీరాన్ని ముక్కలుగా ఖండించి చక్రాలకై వెదికాడు. ఎక్కడా కనబడకపోవడంతో కోపంతో వీరబ్రహ్మంగారి మీదికి వెళ్ళాడు. అతడిని శాంతపరిచి స్వామి మాదిగగూడెంలోనికి కక్కయ్య ఇంటికి వెళ్ళి సామాన్య నేత్రాలకు కనిపించని 6 చక్రాలను కక్కయ్యకు సిద్ధయ్యకు జ్ఞానదృష్టి ప్రసాదించి కనబడేలా చేశాడు. పుష్పగిరి అగ్రహారపు బ్రాహ్మణులు ఒకసారి బ్రహ్మంగారిని ఆ దారిలో వెళుతుండగా అడ్డగించి అవహేళన చేయగా వారి అగ్రహారమంతా తగులబడిపోయింది. స్వామి మహిమ తెలిసి క్షమాపణ వేడగా అగ్రహారం తిరిగి యథాస్థితికి వచ్చింది. భక్తితో స్వామికి బ్రహ్మరథం పట్టారు వారు. సకల సౌభాగ్యాలతో విలువైన వస్తు సామగ్రితో కళకళలాడే శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారి మఠంలో దొంగతనం చేద్దామని ఆశించారు కొందరు దొంగలు. రాత్రికి స్వామివారు ఆలయం తలుపులు వేసి వెళ్ళిన తర్వాత దొంగలంతా కలిసి ఒక మూల కన్నం వేసి ఒక దొంగను లోపలికి పంపారు. వాడు విలువైన వస్తువులన్నీ మూటగట్టుకొని బయటకు రావాలనుకునేంతలో వాడి కళ్ళు కనబడకుండా పోయాయి. బయట వేచి ఉన్న దొంగలందరికీ కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి. కదలలేని స్థితిలో అలాగే ఉండిపోయారు. తెల్లవారి స్వామివారు స్నాన ధ్యానాలు ముగించుకొని మఠానికి వచ్చేసరికల్లా జనము గుంపులు గూడి ఆ దొంగలను తిడుతున్నారు. వారిని వారించి స్వామివారు ప్రేమతో దొంగలను పలుకరించగా వారు భోరుమని విలపిస్తూ తమకు పట్టిన అవస్థను తెలియపరిచారు. కరుణతో స్వామివారు వారిపై కమండలంలోని నీటిని చిలుకరించగాని వారు మామూలుగా అయ్యారు. ఆ తరువాత మఠం లోపలికెళ్ళి బయటకి ఇంతవరకు రాని తమ మిత్రుడిని గూర్చి కూడా వారు తెలుపగా స్వామివారు వానికి చూపు తెప్పించి వారిని సన్మార్గంలో జీవించమని ఉపదేశం చేశారు.
అచ్చమ్మ వంశ్యజ్యోతికి కంటి వెలుగునిచ్చి పెద్ద రెడ్డిని పెద్ద కొమెర్లలో బతికించి కుష్ఠురోగికి పూర్ణ ఆరోగ్యమిచ్చి మహిమ చూపే మహాయోగి వీరబ్రహ్మం మహిమ చూపే మహాయోగి వీరబ్రహ్మం.
ఆ తరువాత కొలది దినములకు శ్రీ వీరబ్రహ్మంగారు తన కుటుంబమునంతను సమావేశపరచి తన అవతార కార్యము పూర్తయినందువలన రాగల వైశాఖ మాసంలో జీవసమాధి పొంది తపమాచరించాలని ఉన్నదని, అందుకై పెద్ద కుమారుడైన గోవిందయాచార్యులకు మఠ పట్టాభిషేకం జరిపించవలెనని తెలిపారు. అది విని వారు నిశ్చేష్టులయ్యారు. ఇంతటి ప్రేమమూర్తిని కోల్పోయి తాము బ్రతకగలమా? కళ్ళనీళ్లు పెట్టారు అందరూ. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు కదా, అలాంటప్పుడు మీరిలా దుఃఖించడం తగదు అని ఓదార్చారు శ్రీ వీరబ్రహ్మంగారు. అప్పుడు గోవిందయాచార్యులు తండ్రి గారితో, మీ నిర్ణయాన్ని కాదనగలమా, కానీ మీ వంటి మహిమాన్వితునికి మాత్రమే సాధ్యమైన ఈ పీఠాధిపత్యాన్ని నాలాంటి సామాన్యుడు ఎలా వహింపగలుగుతాడు అని విన్నవించాడు. అందుకు చిరునవ్వు నవ్వి బ్రహ్మంగారు, నాయన, నేను సమాధి పొందిన 10 ఏళ్లకు నీకు ఒక కుమార్తె పుట్టగలదు. ఆమె ఈశ్వరి అని పేరుతో ప్రసిద్ధి నుండి నా వలనే కాలజ్ఞానము వ్రాయగలదు. అంతేగాక ఆమె మరొక మఠమును నిర్మించుకొనగలదు. ఆమె కాలంలో కూడా మఠం తిరిగి ప్రాశస్త్యం పొందుతుంది. నీ తరువాత నీ తమ్ముడు పోతులూరయ్య, ఆ తరువాత ఈశ్వరమ్మ, ఆమె తరువాత నా కూతురు వీరనారాయణమ్మ కొడుకైన తిరుమలాచార్యులు అతడి సంతతి పీఠాధిపత్యం వహించగలదు అని ధైర్యం చెప్పారు. మరి నా సంగతి ఏమిటి స్వామి? బాధ్యతలన్నీ తీరిన నేను మీ అడుగుజాడలనే అనుసరించాలని కోరుకుంటున్నాను. పతిసేవేగా సతికి పరమధర్మం అంటూ అనుజ్ఞ వేడింది గోవిందమ్మ. లేదు దేవి, నీ అభిప్రాయం మంచిదే, కానీ నీవు మామూలు స్త్రీవలే కాక నేను జీవసమాధి పొందిన తర్వాత కూడా నీవు దుఃఖింపక స్త్రీజన అభ్యుదయానికి పాటుపడు, ఇది నా కోరిక అని ఆనతిచ్చారు శ్రీ వీరబ్రహ్మంగారు. ఆ సంవత్సరము కందిమల్లయ్య పల్లెలో స్ఫోటకములు ఎక్కువగా ఉండడం వలన ఊరంతా పోలేరమ్మకు చల్లి పెట్టసాగారు. పిల్లా పాపలు కలిగిన కుటుంబం గనుక తాము కూడా పోలేరమ్మకు చల్లి పెట్టాలని ఆశపడ్డారు బ్రహ్మంగారి కోడళ్ళు. కానీ మామగారు కోప్పడతారేమోనని భయంతో రహస్యంగా అత్తగారి అనుమతి పొంది మామగారు వింటలేని సమయంలో పోలేరమ్మకు నైవేద్యం పెట్టబోయారు. అంతలో అక్కడికి వచ్చిన బ్రహ్మంగారు ఇంట్లోని ఆడవారి ఆంతర్యం గ్రహించి వారి కోరిక తీర్చడానికై పోలేరమ్మను స్వయంగా రప్పించదలచారు. రకరకాల పిండి వంటలు సిద్ధం చేశారు ఆడవారు. స్వామివారు అమ్మాయి పోలేరే అని పిలవగానే 16 ఏండ్ల వయస్సు గల కన్య రూపంలో ముద్దులుడికే ముఖంతో పోలేరమ్మ వచ్చింది. అమ్మాయి, ఈరోజు మా ఇంట్లో నీకు భోజనం పెట్టాలనుకుంటున్నాం రామ్మా, భోంచేద్దువు గాని అభిమానంగా ఆహ్వానించారు బ్రహ్మంగారు. అలాగే నాన్నగారు, నాకంతకన్నా కావలసింది ఏముంది అంటూ వచ్చి కూర్చుంది పోలేరి. బ్రహ్మంగారు ఆయన కొడుకుల సహపంక్తిలో భోజనం చేసింది పోలేరమ్మ. ఆమెను ప్రత్యక్షంగా చూడటం కోసం ఊరి ప్రజలంతా గుంపులు తిరిగి నిలబడ్డారు. అదే సమయానికి అక్కడికి వచ్చాడు కర్నూలు నవాబు. భోజనమైన తర్వాత స్వామివారు, నేను సమాధి పొందిన తర్వాత కూడా ఒకసారి మీ అమ్మ పిలిచితే తప్పకరామ్మా అని చెప్పారు పోలేరమ్మతో. అలాగే నాన్నగారు అని చెప్పి అదృశ్యమైపోయింది పోలేరమ్మ. ఈ సంఘటనలన్నీ తిలకించిన గ్రామ ప్రజలకు భక్తి విశ్వాసాలు మరింతగా పెరిగాయి. భక్తుడైపోయిన కర్నూలు నవాబు కోరిక మేరకు కాలజ్ఞానం తమ ఊరిలోనే వినిపించారు బ్రహ్మంగారు. కనులెదుటే నెలకొని ఉన్న నారాయణమూర్తి అపర అవతారాన్ని ఇంతకాలం గుర్తించలేకపోయినందుకు ఎంతో బాధపడ్డారు ఊరి ప్రజలు. మాఘమాసంలోని వైశాఖ శుద్ధ సప్తమి ఆదివారమున శ్రీ పోతులూరి గోవిందయాచార్యుల పీఠాభిషేకమును, శుద్ధ దశమి గురువారమున జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారి జీవ సమాధి అని తెలియజేయుచు ఆహ్వాన పత్రికలు వ్రాయించబడ్డాయి. ఆహ్వాన పత్రికలతో పాటు కాలజ్ఞానపు ప్రతులు కూడా భక్తులకు పంపబడ్డాయి. భక్తులందరూ ముందుగానే వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ రోజు కందిమల్లాయపల్లె గ్రామమంతా అందంగా అలంకరింపబడింది. పచ్చని తోరణాలు, పూలసరాలు, ఆకు పందిళ్ళు, ఊరి బయట కూడా భక్తులకు వసతి ఏర్పాట్లు చేయబడ్డాయి. స్వామివారి మహిమలు అప్పటికే ప్రపంచవ్యాప్తం కావడంతో ఎక్కడెక్కడి నుండో భక్తులు కందిమల్లయ్యపల్లె చేరుకున్నారు. సుముహూర్తంలో గోవిందయాచార్యుని సింహాసనంపై కూర్చుండబెట్టి వేదోక్తంగా అభిషిక్తుని చేశారు వీరబ్రహ్మానందుల వారు. నవమి నాడు భక్తుల కోరిక మేరకు కాలజ్ఞానమును తెలిపెను. తను వీరభోగ వసంతరాయులుగా వచ్చి దుష్ట శిక్షణ మరియు శిష్ట రక్షణ చేయుదునని పలికెను. తెల్లవారితే వీరబ్రహ్మేంద్రుల వారు సమాధి నొందుతారనగా స్వామివారు ఏకాంతములో సిద్ధయ్యను పిలిచి 12 ఏళ్ళు వేదాంత రహస్యములన్నీ తెలియజేసినందుకు గురుదక్షిణగా తనకు ప్రియమైన పూలను స్వయముగా సమాధి పొందులోగా తెచ్చి ఇవ్వమని కోరారు. స్వామివారు బనగానిపల్లె నీలమఠం లోపల నాటిన పూల చెట్ల పువ్వులే స్వామికి ప్రియమైనవి అయి ఉండునని తోచి సిద్ధయ్య తక్షణమే బనగానిపల్లెకు బయలుదేరాడు. కందిమల్లయ్య పల్లె చరిత్రలో అది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. క్రీశా 1603 శ్రీముఖనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి గురువారమున స్వామివారు సమాధి మహోత్సవం కార్యక్రమములు, వైదిక పూజలు సక్రమముగా జరిగిపోతున్నాయి. చివరకు ఆ సమయం రానే వచ్చింది. శ్రీ వీరబ్రహ్మంగారు యోగులకు ఉచితమైన అలంకరణతో మాతా గోవిందమ్మతో పీఠాధిపతి గోవిందయాచార్యులతో మిగిలిన పిల్లలందరితో కలిసి సమాధి చెంతకు వచ్చి నిలిచారు. ఆ రోజు వారందరినీ దర్శించిన వారి జన్మలు ధన్యం. మెరుపు ఓలె వచ్చినావు, కంటి వెలుగువైనావు, చీకటిలో బతికి నట్టి మేము కళ్ళు తెరచి తరచి చూడ నేర్చుకునే తరుణమందు, చీకటిలో మమ్ము ముంచి మరలిపోదువా స్వామి, చీకటిలో మమ్ము ముంచి మరలిపోదువా స్వామి. అప్పుడు వీరబ్రహ్మేంద్రుల వారు సర్వజన సమక్షములో గోవిందాంబతో, దేవి, నేను తపోదీక్ష వహించుటకై జీవసమాధి నొందుచున్నాను, కావున నీవు నిత్య సుమంగళివి. ముత్తైదేవుకు అర్హమైన ఏ అలంకరణను నీవు మానవలసిన అవసరము లేదని పలికారు. ఆ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించడానికి వచ్చిన అశేష భక్త జనవాహిని ఆశీర్వదించి సమాధిలో ప్రవేశించారు. పైన మూత వేశారు. అందరూ కలిసి మంత్రపుష్పం చెప్పి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తిరిగి వెళ్ళిపోయారు. బనగాన పల్లె పోవాలని అకుంఠిత దీక్షతో నడుస్తున్నాడు సిద్ధయ్య. కాదు కాదు, పరుగులు తీస్తున్నాడు. కొంత దూరం పోయేసరికి ఎవరో తనను పేరు పెట్టి పిలిచినట్లయింది. చూడగా అన్నాజయ్య నమస్కరించి తను వెళ్ళే కార్యము తెలియజేసి తిరిగి బయలుదేరబోయిన సిద్ధయ్యను ఆపాడు అన్నాజయ్య. నాయనా సిద్ధయ్య, ఇంతకాలము చెప్పినా నీవు నమ్మవని ఆగాను, కానీ ఈరోజు చెప్పక ఆగలేకపోతున్నాను. ఆ వీరబ్రహ్మం ఒట్టి మోసగాడు, నిజమైన సద్గురువు కాదు. ఇకనైనా మేలుకొని నేరుగా నీ ఇంటికి వెళ్ళి హాయిగా బ్రతుకు అన్నాడు అన్నాజయ్య. ఆ మాటలేమాత్రం కదిలించలేకపోయాయి సిద్ధయ్యను. ఆగకుండా ముందుకు వెళ్ళబోయాడు. అప్పుడు ఆపాడు అన్నాజయ్య. నాయనా సిద్ధ, నీ భక్తి గెలిచింది. ఇప్పటి వరకు నేను మాట్లాడినదంతా నిన్ను పరీక్షించడానికే. నా పరీక్షలో నీవు నెగ్గావు. ఇవిగో నీలమఠంలోని పూలు. స్వామివారు నిన్న రాత్రి కలలో కనబడి నీ రాకను తెలియజేశారు. గురుప్రేమను చవిగొన్న నీవు ధన్యుడవు అంటూ పూలివ్వగానే వేగంగా వెనుదిరిగి కందిమల్లయ్యపల్లెకు బయలుదేరాడు సిద్ధయ్య. కందిమల్లయ్యపల్లె చేరేసరికల్లా అక్కడ నిర్మానుష్యమైంది. సమాధి కార్యక్రమం ముగియుటచే ఎక్కడి వారెక్కడికి వెళ్ళిపోయారు. ఏమి చేయాలో తోచని సిద్ధయ్య రోదిస్తూ ముఖద్వారం దగ్గర కూలిపోయాడు. తను తెచ్చిన పుష్పాలను స్వామివారి సమాధిపై ఉంచి, స్వామి, ఏల నాకీ శిక్ష, గురుకరుణకు నోచుకొని ఈ జన్మ నాకెందుకు, ప్రాయోపవేశం చేసి ఇక్కడే మరణిస్తాను అంటూ ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు సిద్ధయ్య. ఆగు నాయన ఆగు అంటూ వినబడింది శ్రీ బ్రహ్మేంద్రుల వారి కంఠం. విస్మయముతో కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా శ్రీ వీరబ్రహ్మంగారు. మారు మాటలేక ఆయన పాదాలపై వాలిపోయాడు సిద్ధయ్య. నాయనా సిద్ధ, 12 ఏళ్ళు నా శిశిరికం చేస్తూ గడిపావు. నీకోసమే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసి నీ తల్లిదండ్రుల చెంతకు వెళ్ళి వారి సేవ చేస్తూ పెండ్లాడి గృహస్థాశ్రమాన్ని సక్రమంగా నిర్వర్తించు అని ఉపదేశించాడు శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారు.
ఏ పుణ్యవశమునో నీ సేవ లభించే ధన్యమాయను ప్రభో నాదు జన్మ నిన్ను దపాన్యమెరుగని నన్నిలా వంటి చేసిపోవని కుతగునే గాలిలో నదీపమ్మునై తిని నా తండ్రి నడి సంద్రమ్ములో నావనైతే.
సిద్ధయ్య అనునిత్యం పూజించుకునేందుకు స్వామివారు తన పాదుకలు, దండకము, కమండలము, శిఖాముద్రికలు ఇచ్చి అదృశ్యమయ్యారు. బ్రహ్మంగారి ఆనతి మేరకు ముడుమాల వెళ్ళి వైవాహిక జీవితం గడిపి చివరికి సమాధి పొందాడు సిద్ధయ్య. మహామహితాత్ముడైన బ్రహ్మంగారి కాలజ్ఞానం నేడు ప్రపంచమంతటా ప్రసిద్ధి పొందింది. అందులోని అనేక సంఘటనలు నిజమవుతున్నాయి, రుజువు అవుతున్నాయి. అలాంటి దివ్యజ్ఞాని భవిష్యవాణి అయిన శ్రీ వీరబ్రహ్మేంద్రులను దర్శించి సేవించిన వారి జన్మలు ధన్యం. ఓం శాంతి శాంతి శాంతి.